Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం సెప్టెంబర్ 4, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికిస్తోంది మీ భావరాజు పద్మిని. ఇండియా పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా యుద్ధంలాగే అనిపిస్తుంది. మరి నిజంగా ఇప్పటికి చరిత్రలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఈ యుద్ధాల్లో ఎటువంటి వీరత్వాన్ని మన సైనికులు ప్రదర్శించారో, ఆ తర్వాత ఈ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం వగేర వివరాల్ని ఈ రోజున జై జవాన్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పటికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో చనిపోయిన మన సైనికుల సంఖ్య 25,000. మరొకసారి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు. గతంలో 4 సార్లు భారత్ పాకుల మధ్య యుద్ధం జరిగింది. దేశ విభజన జరిగిన తర్వాత 1947-48లో కాశ్మీర్ కోసం రెండు దేశాలు పరస్పరం పోటీ పడ్డాయి. కాశ్మీర్ మహారాజు కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడం నచ్చని పాక్ పాలకులు వెంటనే కాశ్మీర్పై దండెత్తి కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వారిని నిలువరించడానికి యుద్ధానికి సిద్ధమైంది. నెహ్రూ సైన్యం పాక్ సేనలను ఊచకోత కోస్తూ లాహోర్ దిశగా పయనించింది. అయితే అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ నెహ్రూపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని విరమించడానికి అంగీకరించారు. ఈ యుద్ధంలో 1500 మంది భారత సైనికులు చనిపోగా 3,500 మంది సైనికులు గాయపడ్డారు. పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. ఆ దేశానికి చెందిన 6,000 మంది సైనికులు మరణించగా మరొక 14,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. నెహ్రూ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయగా అది అప్పటి నుంచి ఇప్పటి వరకు తేలని కేసుగానే మిగిలిపోయింది. అప్పుడే నెహ్రూ యుద్ధ విరమణకు ఒప్పుకోకుండా పాకిస్తాన్ను లొంగ తీసుకుంటే ఇప్పుడు కాశ్మీర్ సమస్య రాచకుండులా మారేది కాదనేది చరిత్రకారుల అభిప్రాయం. శాస్త్రి యుద్ధం 1965లో మరొక్కసారి భారత్ పాక్లు తలపడ్డాయి. ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధంలో 3,000 మంది భారత సైనికులు, 3,800 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇరువైపులా మరెందరో సైనికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు ఆక్రమించింది. అయితే తాష్కెండ్ ఒప్పందాన్ని గౌరవించి భారత సైన్యం లాహోర్ నుంచి బయటికి వచ్చింది. అప్పట్లో భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు శాంతి ఒడంబడిక చేసుకుని యుద్ధాన్ని విరమించారు. అయితే ఈ యుద్ధ విరమణకు మరో కారణం కూడా ఉంది. ఇరువైపులా సైన్యానికి కావలసిన మందుగుండు అయిపోవడం, యుద్ధ విమానాలకు అవసరమైన ముడి వస్తువులు లభించకపోవడంతో ఇరువైపులా యుద్ధాన్ని విరమించాల్సి వచ్చిందనేది మరొక అభిప్రాయం. ఏది ఏమైనా ఈ యుద్ధంలో భారత్ పైచేయి సాధించినా మరొకసారి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అపర కాళి ఇందిర 1971లో జరిగిన 3వ యుద్ధంలో అప్పటి భారత్ ప్రధాని ఇందిరాగాంధీ అపర కాళి అవతారం ఎత్తారు. ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా ఆ దేశాన్ని చీల్చి బంగ్లాదేశ్ను సృష్టించింది. 13 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో 3,000 మంది భారత సైనికులు మరణించగా మరొక 12,000 మంది గాయపడ్డారు. అదే సమయంలో పాకిస్తాన్కు భారీ నష్టం జరిగింది. 8,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోగా మరొక 25,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఆ దేశానికి చెందిన 90,000 మంది సైనికులను భారత సైన్యం బందీలుగా పట్టుకున్నారు. దీనితో పాకిస్తాన్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చింది. తమ సైనికులను విడిపించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని పదే పదే వేడుకుంది. దాంతో సిమ్లాలో పాక్ పాలకుడు భుట్టో ప్రధాని ఇందిరాగాంధీ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం బందీలుగా ఉన్న పాక్ సైన్యాన్ని ప్రధాని వదిలేశారు. కార్గిల్ వార్ 1999లో మరొక్కసారి భారత్ పాకిస్తాన్ల మధ్య పరిమిత స్థాయిలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్కు చెందిన 1000 మంది సైనికులు మరణించగా భారత్కు చెందిన 550 మంది సైనికులు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది ఉన్నతాధికారులు కావడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యం ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలివేయాలని అమెరికా పాకిస్తాన్ను హెచ్చరించడంతో పాక్ యుద్ధానికి స్వస్తి చెప్పింది. దీనితో ఈ యుద్ధం ముగిసిపోయింది. మొత్తం 4 సార్లు జరిగిన ఈ యుద్ధాల వల్ల 2 దేశాలకు చెందిన 25,000 మంది సైనికులు చనిపోయారు. దాదాపు 50,000 మంది సైనికులు గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య 1966లో జరిగిన తాష్కెండ్ ఒప్పందం, 1972లో జరిగిన సిమ్లా శాంతి ఒప్పందాలను పాకిస్తాన్ తుంగలోకి తొక్కి మళ్లీ కయ్యానికి కాలుదూవుతుంది. మరొక్కసారి పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి సిద్ధపడితే ఆ దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన ఒక భారత వీరుడి గాథను నేను మీకిప్పుడు చెప్తాను. అది 1947-48 సంవత్సరం. అప్పుడు ఇండో పాక్ యుద్ధం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతం, దాన్ని ఆక్రమించేందుకు పాకిస్తాన్ సైన్యం దూసుకు వస్తోంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసికట్టిన భారత సైన్యం ప్రతిదాడి చేసేందుకు వ్యూహాన్ని రచించింది. ఒకవైపు భారీగా మంచు కురుస్తోంది, వాతావరణం చాలా దుర్భేద్యంగా ఉంది, కానీ దేశ రక్షణ కోసం ముందుకు కదలక తప్పని పరిస్థితి. అయినా ఆ అధికారి తోటి సైనికులకు నాయకత్వం వహించి ముందుకే సాగారు. జోజిలా మార్గాన్ని దాటి పాక్ కన్నా ముందుగానే లడక్ రాజధాని లేహ్కు చేరుకున్నారు. దీంతో ఆ విషయం కాస్త పాక్కు తెలిసింది. అంతే, వారు ఆ వార్త తెలిసి దాడి మానుకున్నారు. భారత సైనికులకు నాయకత్వం వహించిన ఆ అధికారి పేరు విని పాక్ వణికిపోయింది. అందుకే ఆక్రమణ ప్రయత్నాన్ని మానుకుంది. మళ్లీ మరొకసారి అలాంటి ఆక్రమణకే పాక్ తెగించింది. 1971లో జరిగిన యుద్ధంలో మరొకసారి లడాక్ను ఆక్రమించేందుకు పాక్ సైనికులు ముందుకు కదిలారు. వారి గురించి సమాచారం తెలుసుకున్న అదే భారత ఆర్మీ అధికారి మళ్లీ ఓ బృందంగా ఏర్పడి పాక్ సైనికులను ఎదుర్కొనేందుకు వినూత్న విధానాన్ని, వ్యూహాలను రచించాడు. లడాక్ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేక దుస్తులను సైనికుల కోసం అప్పటికప్పుడు తెప్పించాడు. వాటితో సైనికులు చాలా సులభంగా మంచులో ముందుకు కదిలారు. లడాక్ను ఆక్రమించేందుకు వస్తున్న పాక్ సైనికులను ఆ అధికారి, ఇతర సైన్యం దారుణంగా దెబ్బతీశారు. దీనితో వారు భారత్కు లొంగిపోయారు. అలా 2వ సారి లడాక్ను పాక్ వశం కాకుండా కాపాడాడు ఆ అధికారి. మొత్తం 800 చదరపు కిలోమీటర్ల పరిధి గల లడాక్, దాని చుట్టుపక్కల ప్రాంతం ఇప్పటికీ భారత అధీనంలోనే ఉంది. అందుకు కారణం ఆ ఒక్క అధికారి. అతని పేరే చెవాంగ్ రిన్చెన్. చెవాంగ్ రిన్చెన్ నిజానికి లడాక్ నివాసి. అక్కడి లేహ్ ప్రాంతంలో అతను జన్మించారు. 17 ఏళ్ల వయసులోనే భారత ఆర్మీలో చేరారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా ముందుండేవారు. సైనికులకు నాయకత్వం వహించడంలో, యుద్ధ వ్యూహాలు రచించడంలో పేరుగడించారు. 1947-48 ఇండో పాక్ యుద్ధంలో, 71 ఇండో పాక్ యుద్ధంలో 2 సార్లు లడాక్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించకుండా కాపాడారు. దీనితో పాటు 62లో జరిగిన చైనా యుద్ధంలో, 65లో పాక్ యుద్ధంలోనూ వీరోచితమైన పోరాటం చేశారు. ఈ క్రమంలో రిన్చెన్ గురించి వింటేనే పాక్ చైనా ఆర్మీ వణికిపోయేది. అంతటి ధీరత్వం ఆయన సొంతం. ఆయన ఆర్మీలో 4 సంవత్సరాల పాటు సేవలు అందించి 1997లో మరణించారు. అయినా ఆయన చూపిన ఆ తెగువ, స్ఫూర్తి ఇప్పటికీ మన సైనికులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఆయన అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన సేనా మెడల్, మహావీర చక్ర అవార్డులు ఆయనకి లభించాయి. ఇలాంటి అమరవీరులను తలుచుకోవడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Now you are listening to Mind Media, the voice of India.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఎంఆర్ఏ వారి మన దేశం చిత్రంలోని పాటలు ఇప్పుడు విందాం. దీని దర్శకత్వం ఎల్వి ప్రసాద్. ఈ చిత్రంలో ఘంటసాల గారు పాడినటువంటి వైష్ణవ జనతో అనే గుజరాతీ పాటను కూడా మీరు వినొచ్చు. మన దేశం సినిమా తీయటమే ఒక సాహసం. మన స్వాతంత్ర సమరాన్ని, ఆ పరిస్థితులను కథనంలో ఒక అంతర్భాగంగా సినిమా తీయడం అంటే మాటలు కాదు. మన దేశం, మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులకు నేరుగా నిటారుగా పట్టిన కర్పూర నీరాజనం, కృష్ణవేణి మగతలపు తలపాగాలో కలికితురాయి. ఈ చిత్రం నేపథ్యంలో వచ్చేటువంటి వ్యాఖ్యానం ఘంటసాల గళం నుంచి వెలువడింది. పోలీ వెంకటస్వామి పాటతో జిక్కి కంఠం ఆంధ్రదేశంలో మారుమ్రోగింది. పోలీ వెంకటస్వామి పాట ఘంటసాల పాడగా ప్రైవేట్ రికార్డుగా విడుదలై ప్రజలను అలరించింది.
శాంతి సౌభాగ్యాలకు ఆలవాలమైన స్వతంత్ర భారతదేశం అసూయలతో అంతఃకలహాలతో సామ్రాజ్యవాదుల చేరికి ఆర్థికంగా నైతికంగా రాజకీయంగా విచ్ఛిన్నమైంది, అవమానితమైంది. స్వతంత్ర సంపాదన కోసం మన దేశం సాగించిన యత్నాలు, జరిగిన సంఘటనలు జాతి చరిత్రలో సువర్ణ ఘట్టాలు. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, హిందూ మహమ్మదీయ వీర సైనికుల సమిష్టి త్యాగం. 1885 కాంగ్రెస్ జన్మ, జాతీయవాదుల సక్రమాందోళన. 1905 బెంగాల్ విభజన, వందే మాతరం ఉద్యమం. 15 అలీపూర్ యువకుల సాయుధ విప్లవం. 21 మహాత్ముని నాయకత్వాన సహాయ నిరాకరణ ఉద్యమం. 28 లాహోర్ మీరట్ సాయుధ విప్లవాలు. 29 సంపూర్ణ స్వాతంత్ర్య వాంఛా ప్రకటన. 30 ఉప్పు సత్యాగ్రహం. 35 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఇండియా తట నిర్మాణం. 37 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికార స్వీకరణ. 39 ద్వితీయ ప్రపంచ సంగ్రామం, కాంగ్రెస్ అధికార పరిత్యాగం. 40 ఎస్టి సత్యాగ్రహం. 42 క్రిప్స్ రాయభార వైఫల్యంతో దేశంలో నిరుత్సాహానికి మారు ఉత్సాహం ప్రబలింది. అదిగో సమరాహ్వానం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ స్వరం మై ఇండ్ మీడియా శ్రోతలకు జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజున మనం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. భారత్ పాక్ల మధ్య 1947 జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని వ్యవహరిస్తారు. కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. 1947 మొదలైన ఈ యుద్ధం 1948 ముగిసింది. భారత్ పాక్ల మధ్య జరిగిన 4 యుద్ధాల్లో ఇది మొదటిది. అంతేకాక అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం పొందిన 2 దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధం ఇది. ఈ యుద్ధ పరిణామాలు ఇప్పటికీ 2 దేశాల భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇంతకీ ఈ యుద్ధ నేపథ్యం ఏమిటంటే, 1915 ముందు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం 22 చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది. ఇందులో 16 హిందూ రాజ్యాలు, 6 మొహమ్మదీన్ రాజ్యాలు. వీటన్నిటికీ కలిపి పంజాబ్ పర్వత రాజ్యాలు అని పిలిచేవారు. 1757 నుంచి 1857 వరకు తమ రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంచి రాజ్పుత్లు స్వయంగా పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక బ్రిటిష్ సామ్రాజ్యంలోకి ఇవన్నీ వచ్చాయి. నిజానికి పంజాబ్ పర్వత రాజ్యాలకు చెందిన ఈ రాజ్పుత్లు మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన బలం. వీరు ఎన్నో యుద్ధాల్లో, ముఖ్యంగా సిక్కులతో జరిగిన యుద్ధాల్లో మొఘళ్ల తరఫున పోరాడారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుగుదల మరియు తదనంతరం మొఘల్ సామ్రాజ్యం పతనంతో పంజాబ్ పర్వత రాజ్యాల శక్తి కూడా క్షీణించింది. దీని పర్యవసానంగా సిక్కు నాయకుడు రంజిత్ సింగ్ ఈ రాజ్యాలు తేలిక లక్ష్యాలుగా చేసుకున్నారు. ఒక్కొక్కటిగా వీటన్నింటినీ తన అధీనంలోకి ఆయన తెచ్చుకున్నారు. చివరకు రంజిత్ సింగ్ జయించిన అన్ని పంజాబ్ పర్వత రాజ్యాలు కలిసి జమ్మూ రాజ్యంగా ఏర్పడ్డాయి. మొదట ఆంగ్లో సిక్కు యుద్ధం 1945-46 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు కాశ్మీరుపై సార్వభౌమాధికారం తమదేనని నొక్కి వక్కాణించిన సిక్కు సామ్రాజ్యానికి మధ్య జరిగింది.
1846లో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ప్రకారం సిక్కులు బీఎస్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న విలువైన భూమిని వదులుకోవడంతో పాటు 1200,000 రూపాయల నష్టపరిహారం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అంత సొమ్ము సిద్ధంగా లేకపోవడం వల్ల సిక్కు సామ్రాజ్యంలోని కాశ్మీర్ ప్రాంతాన్ని 750,000 రూపాయలకి డోగ్రా రాజు గులాబ్ సింగ్ కి ఈస్టిండియా కంపెనీ అప్పగించింది. గులాబ్ సింగ్ స్వయం ప్రతిపత్తి గల జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి తొలి మహారాజు అయ్యాడు. తద్వారా కొత్త రాజవంశాన్ని స్థాపించాడు. బ్రిటిష్ పాలనలో స్వయం ప్రతిపత్తి గల రెండో అతిపెద్ద రాజ్యంగా కాశ్మీరు గుర్తింపు పొందింది. యుద్ధ సారాంశం. యుద్ధం కాశ్మీర్ రాజ్యం సరిహద్దు లోపలే జరిగింది. భారత సైన్యం, పారామిలటరీ దళాలు మరియు కాశ్మీర్ రాజ్యపు దళాలు కలిసి పాకిస్తాన్ సైన్యం, పారామిలటరీ మరియు ఎన్డబ్ల్యూఎఫ్పికి చెందిన ప్రాంతీయ దళాలను ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ దళాలు తమను తాము స్వతంత్ర కాశ్మీర్ దళాలు అంటే ఆజాద్ కాశ్మీర్ ఫోర్సెస్గా వ్యవహరించుకున్నాయి. కాశ్మీర్ రాజ్యపు దళాలు ఏజెడ్కే దళాల తొలి దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. దీనికి కారణం ఈ దళాలను సరిహద్దుల వద్ద సైనిక కార్యకలాపాలను నిరోధించడానికి పల్చగా మోహరించారు. కాశ్మీర్ రాజ్య రక్షణ వ్యవస్థ ఈ దాడికి కుప్పకూలింది. చివరికి కొందరు ఏజెడ్కే దళాలతో కలిసిపోయారు. ఏజెడ్కే అంటే ఆజాద్ కాశ్మీర్ ఫోర్సెస్. ఈ దళాలకు మొదట్లో లభించిన విజయాలను సద్వినియోగపరచుకోకపోవడంతో విలీన ఒప్పందం కుదిరిన వెంటనే భారత దళాలను ఆకాశ మార్గం గుండా కాశ్మీర్లోకి పంపే అవకాశం లభించింది. ఏజెడ్కే దళాలను ఎదిరించడానికి భారత దళాలు రావడంతో 1947 చివరికి పోరాటం ఆవిరైపోయింది. కానీ ఎత్తున ఉన్న హిమాలయ ప్రాంతంలో ఏజెడ్కే దళాలు ప్రగతి కనబర్చారు. కానీ అక్కడ కూడా జూన్ 1948 సమయానికి లేహ్ సరిహద్దుల దగ్గర వెనుదిరగాల్సి వచ్చింది. దానికి కారణం ఇందాక మనం చెప్పుకున్న వీరోచితమైన యోధుడు. 1948 మొత్తం చాలా చిన్న చిన్న యుద్ధాలు జరిగిన ఇరు పక్షాలకి వ్యూహాత్మకమైన అనుకూలత లభించలేదు. ప్రస్తుతం మనం వాస్తవాధీన రేఖగా పిలుస్తున్న పరిధుల వద్ద ఇరుపక్షాలు ఉండిపోయాయి. 1948 డిసెంబర్ 31 అధికారికంగా కాల్పుల విరమణను ప్రకటించారు. ఈ యుద్ధంలో వివిధ దశలు, వ్యూహాలు ఉన్నాయి. యుద్ధం అంటేనే వ్యూహం కదండి. వీటిని 10 భాగాలుగా విభజించారు. మొట్టమొదటి దండయాత్ర లేదా ఆపరేషన్ గుల్మార్గ్. ఈ మొట్టమొదటి దండయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కాశ్మీర్ లోయలో ముఖ్యంగా వేసవి రాజధాని అయిన శ్రీనగర్ని ఆక్రమించుకోవడం. జమ్మూ శీతాకాలపు రాజధాని అన్నమాట. ముజఫరాబాద్ మరియు డోమెల్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల వద్ద మోహరించిన రాష్ట్ర దళాలను ఏజెడ్కే దళాలు త్వరలోనే ఓడించాయి. రాజధాని వైపు వెళ్లే మార్గం తెరుచుకుంది. రాష్ట్ర దళాలు తేరుకునేలోపే శ్రీనగర్ వైపు బయలుదేరడం బదులు ఏజెడ్కే దళాలు ఆక్రమించుకున్న నగరాలలోనే ఉండి ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టడం మరియు ఇతర నేరాలకు పాల్పడ్డారు. పూంచ్ లోయలో రాష్ట్ర దళాలు పట్టణాలకు వెనుదిరగగా అక్కడ వారిని ముట్టడించారు. కాశ్మీర్ లోయలో మరి దీనికి ప్రతిగా భారత్ చర్యలు ఎలా తీసుకుందంటే, కాశ్మీర్ లోయలో భారత చర్యలు ఇది ఈ యుద్ధంలో 2వ అడుగు. విలీనం తర్వాత భారత్ ఆకాశ మార్గం గుండా దళాలను మరియు సామాగ్రిని శ్రీనగర్ పంపింది. అక్కడ వారు రాష్ట్ర దళాలతో కలిసి రక్షణ వలయం ఏర్పాటు చేసి ఏజెడ్కే దళాలను నగర పొలిమేరల వద్ద ఓడించారు. విజయవంతమైన రక్షణ చర్యల్లో భాగంగా భారత్ కవచ రక్షిత కార్లతో చేసిన విన్యాసాలతో శత్రువులను తరిమికట్టడం కూడా జరిగింది. ఓడిపోయిన ఏజెడ్కే దళాలను బారాముల్లా మరియు యూరీ వరకు తరిమికొట్టి ఆ పట్టణాలను తిరిగి స్వాధీనపరుచుకున్నారు భారత సేన. పూంచ్ లోయలో ఏజెడ్కే దళాలు రాష్ట్ర దళాలను చుట్టుముట్టడం కొనసాగింది. గిల్గిట్లో ఆ రాజ్యపు సైనిక దళాలు ఏజెడ్కే దళాలతో కలిసి ఉత్తర భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. చిత్రాల్కి చెందిన దళాలు కూడా ఏజెడ్కే దళాలతో కలిశాయి. చిత్రాల్ పాలకుడు పాకిస్తాన్లో తన రాజ్యాన్ని విలీనం చేసేశాడు. మూడవ అడుగు పూంచ్ను కలిపే ప్రయత్నం మరియు మీర్పూర్ పరాధీనం. భారత దళాలు యురి మరియు బరాముల్లా స్వాధీనం చేసుకున్నాక ఏజెడ్కే దళాల కోసం వెతకడం ఆపేశాయి. పూంచ్కి విముక్తి కలిగించడానికి దక్షిణ దిక్కుకు కొంత బలగాన్ని పూంచ్కి బలగాలు చేరుకున్నప్పటికీ అక్కడ ఆక్రమణలను తొలగించలేకపోయాయి. కోట్లీకి రెండో బలగం చేరుకున్నప్పటికీ వారు బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. మరోవైపు మీర్పూర్ని ఏజెడ్కే దళాలు 1947 నవంబర్ 25 స్వాధీనపరుచుకున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులని సిక్కులని ఊచకోత కోశారు. ఆ ప్రాంతాన్నంతా కొల్లగొట్టారు. అలీబ్యాగ్ క్యాంప్లో కూడా ఇది కొనసాగింది. దాదాపు 20,000 మందిని ఇందులో చంపేశారు. ఆడవారి మీద అత్యాచారాలకు ఒడిగట్టారు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. జాన్గర్ పరాధీనం, నౌషేరా మరియు యూరీల మీద దాడులు, ఇది ఈ యుద్ధంలో 4వ దశ. పాకిస్తానీ లేక ఏజెడ్కే దళాలు జాన్గర్ మీద దాడి చేసి స్వాధీనపరుచుకున్నాయి. తర్వాత నౌషేరా మీద దాడి చేసినా సఫలీకృతం కాలేదు. ఇతర పాకిస్తానీ దళాలు యూరి మీద వరుస దాడులు చేసినా అది సఫలీకృతం కాలేదు. దక్షిణాన భారత్ చేసిన చిన్న దాడితో చాంబ్ను సురక్షితం చేశారు. యుద్ధంలో ఈ సమయానికే అదనపు బలగాలు అందుబాటులోకి రావడంతో భారత్ తన పరిధులను సుస్థిరం చేసుకుంది. ఆపరేషన్ విజయ్, ఘాన్గర్పై ఎదురు దాడి. భారత దళాలు దక్షిణాన ఎదురుదాడి చేసిన ఘాన్గర్ మరియు రజౌరీలను తిరిగి స్వాధీనపరుచుకున్నారు. కాశ్మీర్ లోయలోని పాకిస్తానీ దళాలు యురి రక్షక దళాలపై దాడిని కొనసాగించాయి. ఉత్తరాన ఉన్న స్కర్దూని పాకిస్తానీ దళాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇప్పుడే భారత్ తన తరువాతి వ్యూహాన్ని పన్నింది. అదేమిటంటే భారత్ మెరుపుదాడి. పాకిస్తాన్ దళాలు జాన్గర్ మీద జరిపిన ఎన్నో ఎదురు దాడులను భారత దళాలు కాచుకున్నాయి. ఈ దాడులకు పాక్ దళాల సహకారం అందించాయి. కాశ్మీర్ లోయలో భారత్ దాడి చేసి టిత్వెయిల్ను అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఎత్తైన హిమాలయ ప్రాంతాల మీద పాక్ దళాలు మంచి ప్రగతి కనబరిచాయి. బలగాలను చొరబాట్ల ద్వారా రప్పించి లేను ముట్టడించి కార్గిల్ను అధీనంలోకి తెచ్చుకున్నాయి. స్కర్దులోని భారత రక్షక బలగాల్ని ఓడించాయి. ఆపరేషన్ గులాబ్ మరియు ఎరేన్. భారత దళాలు కాశ్మీర్ లోయ ప్రాంతంలో దాడిని కొనసాగిస్తూ కెరేన్ మరియు గురాయిన్లను అధీనంలోకి తేవడం కోసం ఉత్తర దిక్కుకు పయనించాయి. టెత్వాయిల్ మీద జరిగిన ఎదురు దాడిని కూడా భారత్ తిప్పికొట్టింది. పూంచ్ లోయలో ముట్టడిలో ఉన్న దళాలు బయటపడి తాత్కాలికంగా బయటి ప్రపంచంతో తిరిగి సంబంధాలను నెలకొల్పాయి. కాశ్మీర్ రాజ్యపు బలగాలు స్కర్దూని గిల్గిట్ బలగాల వారి నుండి కాపాడుకోగలిగాయి. అందుకే వారు ఇండస్ లోయ గుండా లే ప్రాంతం వైపు కొనసాగలేకపోయారు. ఆగస్టులో చిత్రల్ దళాలు మాటా ఉల్ ముల్క్ నేతృత్వంలో స్కర్దూని ముట్టడించి శతఘ్నుల సహాయంతో తన అధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో గిల్గిట్ దళాలు లడాక్లోకి చొచ్చుకుపోయేందుకు అవకాశం వచ్చింది. ఆపరేషన్ డక్. ఈ సమయంలో యుద్ధక్షేత్రం స్థిరపడుతోంది. ఇరువైపులా కార్యకలాపాలు తగ్గాయి. ద్రాస్ వైపు భారత దళాలపై జరిగిన విఫల దాడి ఒకే ఒక్క పెద్ద సంఘటనతో ముగిసింది. కానీ పూంచ్ ముట్టడి కొనసాగింది. ఆపరేషన్ ఈజీ, పూంచ్ను జోడించడం. భారత దళాలు అన్ని ప్రాంతాల్లో ఆధిక్యాన్ని రాబట్టుకోవడం మొదలుపెట్టారు. సంవత్సర కాలంగా ముట్టడిలో ఉన్న పూంచ్ని చివరకు విడిపించగలిగారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో మంచి ప్రగతి కనబర్చి గిల్గిట్ దళాలను చివరకు ఓటమిని చూపించారు. భారత దళాలు కార్గిల్ దాకా దూసుకుపోయారు. కానీ సామాగ్రి సరఫరాలో సమస్యలు రావడంతో అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. జోజిలా కనుమదారి నుంచి యుద్ధ ట్యాంకులతో దాడి చేసి ద్రాస్ను అధీనంలోకి తెచ్చుకున్నారు. యుద్ధ ట్యాంకులను అంత ఎత్తులో ఉపయోగించడం అసాధ్యం. కానీ ఇది మనవారు సుసాధ్యం చేశారు. 1945 బర్మాలో వచ్చిన అనుభవం యుద్ధ ట్యాంకుల ఉపయోగంలో వీరికి పనికొచ్చింది. చివరి అంకం. ఈ యుద్ధంలో చివరి అంకం ఏమిటంటే కాల్పుల విరమణ వరకు జరిగిన చర్యలు. ఈ దశలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని కలగజేసుకోవాల్సిందిగా కోరారు. 1948 డిసెంబర్ 31 ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. కాల్పుల విరమణకు కొద్ది రోజుల ముందు పాకిస్తానీలు ఎదురుదాడి చేయడంతో యురి మరియు పూంచ్ మధ్య ఉన్న రోడ్ల మార్గం తెగిపోయింది. చర్చల అనంతరం ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలు యుఎన్సిఐపి తీర్మానంలో 1948 ఆగస్టు 13 పొందుపరిచారు. వీటిల్ని 1949 జనవరి 5 ఐక్యరాజ్య సమితి స్వీకరించింది. ఈ తీర్మానం ప్రకారం పాకిస్తాన్ తన బలగాలను వెనక్కు పిలిపించాలి. శాంతి భద్రతలు కాపాడడానికి భారత్ కనీస సంఖ్యలో బలగాలను అక్కడ ఉంచేందుకు సమ్మతించాలి. ఈ రెండు నిబంధనలు అమలైతే అక్కడ అభిప్రాయ సేకరణ జరిపి ఆ ప్రాంత భవిష్యత్తును తేల్చాలనుకున్నారు. మొత్తం మీద ఇరుపక్షాల వైపు 1500 సైనికులు చొప్పున మరణించారు. పాకిస్తాన్ కాశ్మీర్లోని 5 వంతుల్లో కూడా 2 వంతుల భూభాగాన్ని సాధించింది. ప్రపంచంలో 8,000 అడుగుల ఎత్తున్న మొత్తం 14 కొండల్లో 5 కొండలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మిగిలిన 3 వంతుల భూభాగం భారత్ అధీనంలో ఉంది. ఎక్కువ జనసాంద్రత మరియు సారవంతమైన భూమి భారత్తో కలిసింది. ఇవండి పాకిస్తాన్తో మనకి జరిగిన మొట్టమొదటి యుద్ధం, అంటే 1947 జరిగిన యుద్ధం తాలూకు విశేషాలు. చిన్న విరామం తర్వాత మరిన్ని విశేషాలను తెలియజేస్తాను.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మధు
వైష్ణవ జనతో
గాలివాన వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త సుమండి.
తేనే కహియే వైష్ణవ జనతో తేనే కహియే వైష్ణవ జనతో తేనే కహియే ఏ పీడపదాయి జానే రే వైష్ణవ జనతో తేనే కహియే వైష్ణవ జనతో తేనే కహియే పర దుఃఖే ఉపకార కరే పర దుఃఖే ఉపకార కరే
మన ఇల్లు తమ్ముడు
మన అభిమాన
మన రాముడు మన ఊరి వారు అందరూ మన వాళ్ళే నాయన. చూడు అవునా, వీళ్ళంతా నీ నోటి పలుకు వినాలని ఎంత ఆవేదన పడుతున్నారో చూడు మధు. చూడు ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడినాయన, నీ సందేశం కోసం ఎదురు చూస్తున్నారా మధు. చూడు ఇలా ఇలా కూర్చుని వాళ్ళని పిలిచి ఒక్క మాట మాట్లాడినాయన.
మాట్లాడు బాబాయ్. మోహ
మాయా చేరు తీసుకో తమ్ముడు.
వైరాగ్య
పలుకుతాడయ్యా. ఏమన్రా సీతయ్య? మధు 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 చూడు,
వైష్ణవ జనతో కహి, వైష్ణవ జనతో కహి, వనలోకిని కపట రహిత చే కామ దోష నివార.
మాకు ధైర్యం చెప్పవలసిన వారు మీరే, ఇలా
అయితే
మా వల్ల అవుతుందా తదబాబు? ఈ తమ్ముని ఎలా అప్పగించేది
నందయ్యా?
చూసి ఏమవుతుందో,
వైష్ణవ జన్మతో
ఏమంటుందో. ఇలా జరుగుతుందనుకోలేదయ్యా.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1947లో భారతదేశ విభజన జరిగినప్పటి నుండి భారత్ పాక్లు చాలా విషయాల మీద తగువులాడుకునేవి. కాశ్మీర్ ప్రధాన సమస్య అయినప్పటికీ ఇతర సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం. 1965 మార్చి 20 మరియు ఏప్రిల్ 65లో పాకిస్తాన్ కావాలని రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు పోలీసుల మధ్యే జరిగినప్పటికీ త్వరలోనే సైనిక దళాలు రంగంలోకి దిగాయి. 65 జూన్లో బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ ఇరు దేశాల మధ్య శత్రుభావనలను ఆపాల్సిందిగా ఒప్పించి వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 68లో వచ్చిన తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్కి 900 చదరపు కిలోమీటర్లు ఇచ్చారు. పాకిస్తాన్ మాత్రం తన భాగం 9100 చదరపు కిలోమీటర్లని పేర్కొంది. రాణ్ ఆఫ్ కచ్లో పాక్కు వచ్చిన సత్ఫలితాలు మరియు 62లో చైనాతో యుద్ధం వల్ల నష్టపోయిన భారత సైన్యం తనను తాను కాపాడుకోలేదని జనరల్ అయూబ్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ భావించింది. కాశ్మీర్ ప్రజలు భారత పాలనతో విసిగిపోయారని పాకిస్తాన్ నమ్మింది. అందువల్ల చొరబాటుదారులతో ఏదైనా తిరుగుబాటు మొదలు పెట్టించి తనకు అనుకూల ఫలితాలు రాబట్టడానికి వీలుగా ఉంటుందని అనుకుంది. దీనికి ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే గుప్త నామాన్ని పెట్టారు. కానీ స్థానిక కాశ్మీరీలు పాకిస్తాన్ చొరబాటుదారుల వివరాలను అధికారులకు అందించారు. దీంతో వీరిని త్వరగానే కనిపెట్టడంతో ఆపరేషన్ పూర్తిగా విఫలమైంది. ఇక ఈ యుద్ధ విశేషాలు. 65 ఆగస్టు 5న పాకిస్తాన్కు చెందిన 26,000 నుండి 33,000 దళాలు నియంత్రణ రేఖ దాటి 1965 ఆగస్టు 5న పాకిస్తాన్కు చెందిన 26,000 నుండి 33,000 దళాలు నియంత్రణ రేఖ దాటి భారత్లోకి కాశ్మీరీ ప్రజల్లాగా భ్రమింపచేస్తూ దొంగచాటుగా చొరబడ్డారు. ఆపరేషన్ జిబ్రాల్టర్కి జవాబుగా 65 ఆగస్టు 5న భారత దళాలు సరిహద్దు దాటి పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీరుపై దండెత్తాయి. మొదట్లో భారత దళాలకి మంచి ఫలితాలే వచ్చాయి. 3 ముఖ్యమైన పర్వత శిఖరాలను వీరు అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు చివరికి ఇరువైపుల వారు సమానమైన ప్రగతిని సాధించారు. పాకిస్తాన్ దళాలు తిత్వాల్, ఉరి మరియు పూంచ్లలో ప్రగతి కనబర్చగా భారత దళాలు పిఓకేలోని హాజీపీర్ షాన్ను స్వాధీనపరుచుకున్నాయి. 65 సెప్టెంబర్ 1న ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ పేరుతో పాకిస్తాన్ ప్రతిదాడి చేసింది. దీని ముఖ్య ఉద్దేశం జమ్మూలోని అఖ్నూర్ని స్వాధీనపరచుకోవడం. దీనివల్ల భారత దళాలకు అన్ని రకాల సరఫరా ఆగిపోతుంది. అధిక సంఖ్యలో సైన్యం మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ ట్యాంకులతో దాడి చేసేసరికి ఇది ఊహించని భారత దళాలు బాగా నష్టపోయాయి. దీనితో భారత వాయుసేన రంగంలోకి దిగి పాకిస్తాన్ సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది. మరుసటి రోజు పాకిస్తాన్ వాయుసేన కూడా భారత్లోని కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో దాడులు చేసింది. అప్పుడు భారత సైన్యం పాకిస్తానీ పంజాబ్ వద్ద మరో యుద్ధ వేదిక తెరిచింది. దీంతో పాకిస్తాన్ని పంజాబ్ను కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ కొంత సైన్యాన్ని కాశ్మీర్ నుండి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీనితో ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ విఫలమైంది. జమ్మూలోని అఖ్నూర్ని స్వాధీనపరచుకోలేకపోయారు. ఇది యుద్ధంలో ఒక కీలకమైన మలుపు. కాశ్మీర్లోని భారత దళాలకి మరికొంత లాభం చేకూర్చేందుకు కొన్ని భారత దళాలు దక్షిణ పాకిస్తాన్లోకి దూసుకుపోయాయి. పడమరన ఉన్న సరిహద్దును సెప్టెంబర్ 6న భారత దళాలు దాటడంతో అధికారికంగా యుద్ధం మొదలైంది. సెప్టెంబర్ 6న భారత 15వ ఇన్ఫాంట్రీ దళం 2వ ప్రపంచ యుద్ధం వెటరన్ మేజర్ జనరల్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారత దళాలు పాక్ పడమర ప్రాంతంలోకి భాగంలోని లిచిగోల్ కాలువ, అంటే దీన్ని బీఆర్బి కాలువ అని పిలుస్తారు. ఇది భారత్ పాక్ల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడ పాక్ యొక్క తీవ్రమైన దాడికి మన దళాలు గురయ్యాయి. జనరల్ ప్రసాద్ తన వాహనాన్ని శత్రువుల దగ్గరకు తీసుకువెళ్లి మెరుపు దాడి చేసి వారు పారిపోయేలా చేశారు. బర్కీ అనే గ్రామం వద్ద వంతెన కట్టాలన్న ప్రయత్నం 2వసారి దాడిలో విజయవంతమైంది. ఈ గ్రామం లాహోర్కు తూర్పున చాలా దగ్గరగా ఉంది. కానీ పాక్ దళాలు కేంకరన్ని, దాని చుట్టుపక్కల గ్రామాలను ఆక్రమించుకున్నాయి. ఇది పాక్ దళాల దృష్టిని మళ్లించింది. 2వ ఇండిపెండెంట్ ఆర్ముడ్ బ్రిగేడ్ యొక్క 3వ ట్యాంక్ డివిజన్ సహకారంతో తోటి 1వ ఇన్ఫాంట్రీ డివిజన్ చాలా త్వరగా సరిహద్దును దాటి లిచగేల్ను సెప్టెంబర్ 6న చేరుకున్నాయి. భారత దళాలు మరింత ముందుకు లాహోర్ వరకు సాగకుండా ఉండేందుకు పాకిస్తాన్ సైన్యం ఆ కాలువపై ఉండే అన్ని వంతెలను ధ్వంసం చేయడమే కాక లేదా పూర్తిగా కూల్చి వేయడమో చేశాయి. భారత రెజిమెంట్ యొక్క ఒక యూనిట్ మరియు 3వ జెట్లీ చిగెల్ కాలువను దాటి దానికి పడమరన ఉన్న బత్పోర్ పట్టణాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అదే రోజున పాకిస్తాన్ వాయుసేన సబ్రిన్ సహకారంతో తన ఆర్మడ్ డివిజన్ యొక్క మరియు ఇన్ఫాంట్రీ డివిజన్ భారత 15వ డివిజన్ దళాలపై ప్రతిదాడి చేసి అవి మొదలుపెట్టిన చోటికే వెళ్లేలా చేశాయి. 3వ జెట్ దళంలోని కొద్ది మంది సైనికులు గాయపడ్డమో లేక చనిపోవడమో జరిగింది. అధిక సంఖ్యలో సరుకు రవాణా వాహనాలను మరియు ఆయుధాలను కోల్పోయాయి. బత్పోర్ను స్వాధీనం చేసుకున్న 3వ జెట్ యొక్క సమాచారంపై అధికారులకు అందలేదు. పైగా వారికి అందిన తప్పుడు సమాచారం వల్ల తమ దళాలను బత్పోర్ మరియు డోగ్రాయ్ నుంచి ఘోషల్ దైల్కు పిలిపించవలసి వచ్చింది. ఈ పరిణామం 3వ జెట్ కమాండర్ అయిన లెఫ్టినెంట్ కల్నల్ డెస్మాండ్ హేడేను తీవ్రంగా కలిచివేసింది. కానీ పాకిస్తాన్ యొక్క అదనపు దళాలతో మరొక తీవ్రమైన యుద్ధం తరువాత 3వ జెట్ 21 సెప్టెంబర్న తిరిగి తమ అధీనంలో తెచ్చుకున్నాయి. 1965 సెప్టెంబర్ 8న రాజస్థాన్ ఆర్ముడ్ దళాలకు సహాయంగా 5వ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ జోధ్పూర్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాబాకు తప్పనిసరిగా పంపాల్సి వచ్చింది. వారి పని స్పష్టం, మునాబా పోస్టును చేజారిపోకుండా చూసుకోవడం, పాకిస్తాన్ ఇన్ఫాంట్రీ దళాలు ఈ పోస్టు దరిదాపులకు రాకుండా ఆపడం. కానీ మరాఠా కొండ వారికి కొత్త. దానికోసం భారత దళాలు 24 గంటల పాటు చాలా తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. 954 భారీ మోటార్ బ్యాటరీ ఆయుధాలతో కూడిన ఒక పాకిస్తాన్ దళం మునావో దగ్గర ఉన్న ఆర్ఎస్సి పోస్ట్ను చేరుకోలేకపోయింది. పాకిస్తాన్ వాయుసేన మొత్తం ఆ ప్రదేశంపై బాంబులతో దాడి చేసింది. అంతేకాకుండా బర్మేర్ నుండి అదనపు దళాలతో వస్తున్న రైలుపై కూడా గాద్రా రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర దాడి చేసింది. చివరకు ఎంత ప్రయత్నించినా 1965 సెప్టెంబర్ 10న మనావో పాకిస్తాన్ చేజారిపోయింది. దాన్ని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అంతకుముందు సెప్టెంబర్ 9 రెండు దేశాలు మొదట్లో అసమానమైన యుద్ధాలతో తమ సైన్యాలను మోహరించి ఉన్నాయి. భారత్ యొక్క గర్వకారణమైన సైన్యం అని బిరుదు కల 1వ ఆర్మ్డ్ డివిజన్ను సీల్కోట్ వద్ద ముందుకు వెళ్లేందుకు మోహరించింది భారత్. ఈ డివిజన్ 2గా విడిపోయి 100 ట్యాంకులను కోల్పోయి పాకిస్తాన్ 6వ ఆర్మ్డ్ డివిజన్ వల్ల బలవంతంగా ఛిద్రమైంది. భారతీయులను వెనుకడుగు వేసేలా చేసిన పాకిస్తానీయులు ఆపరేషన్ వైండప్ను ప్రారంభించింది. అదే సమయంలో పాకిస్తాన్కు గర్వకారణమైన 1వ ఆర్మ్డ్ డివిజన్ అమృత్సర్ మరియు బ్యాస్ నది వంతెనను మరియు జలంధర్ను ఆక్రమించుకునే ఉద్దేశంతో కేమ్ కరణ్ వైపుకు వెళ్లాయి. కానీ ఇవి కేమ్ కరణ్ నుంచి ముందుకు కదలలేకపోయాయి. ఏది ఏమైనా సెప్టెంబర్ 10 చివరిన దాన్ని భారత్ 4వ మౌంటైన్ డివిజన్ అసల్ ఉత్తర్ యుద్ధం చేసింది. అంటే దెబ్బకు దెబ్బ సరైన సమాధానం అని దీనికి అర్థం అన్నమాట. ఈ దాడి వల్ల పాక్ దానిని కాపాడుకోలేకపోయింది. ఆ ప్రదేశం పెట్టన్ నగర్ గా మారిపోయింది. కారణం, అమెరికా తయారీ పాకిస్తాన్ పెట్టన్ ట్యాంకులు దాదాపు 97 ట్యాంకులను కోల్పోవడమో లేదా వదిలి పారిపోవడమో జరిగింది. ఇందులో భారత్ కేవలం 32 ట్యాంకులు ధ్వంసం కావడం లేదా దెబ్బతినటం జరిగింది. అటు తర్వాత పాకిస్తాన్ 1వ ఆర్మ్డ్ డివిజన్ కొద్దిగా 5వ ఆర్మ్డ్ బ్రిగేడ్ సియాల్కోట్ వైపునకు పంపించబడ్డాయి. ఇవి ఆ తర్వాత పాకిస్తాన్ 1వ ఆర్మ్డ్ డివిజన్, 5వ ఆర్మ్డ్ బ్రిగేడ్ సియాల్కోట్ వైపుకు పంపించబడ్డాయి. ఇవి పాకిస్తాన్ 6వ ఆర్మ్డ్ డివిజన్ వెనుక ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్ 6వ ఆర్మ్డ్ డివిజన్ అంతవరకు పోరాడలేదు. అయితే అప్పటికే 6వ ఆర్మ్డ్ డివిజన్ అత్యంత శక్తివంతమైన భారత 1వ ఆర్మ్డ్ డివిజన్ వైపుకు కదులుతూ ఉంది. యుద్ధం సంధి వైపుకు మరలింది. రెండు దళాలు కూడా ఇంకొకరి భూభాగాలు తమ తమ అధీనంలో ఉంచుకున్నాయి. ఈ యుద్ధంలో భారత్ 3000 మంది సైనికులను కోల్పోగా పాకిస్తాన్ 3800 మంది సైనికులను కోల్పోయింది. భారత్ 1800 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకోగా పాకిస్తాన్ 550 చదరపు కిలోమీటర్ల భారత్ భూభాగాన్ని తన అధీనంలో ఉంచుకుంది. భారత్ ముఖ్యంగా సియాల్కోట్ పరిసర ప్రాంతాలను, లాహోర్ మరియు కాశ్మీర్ సెక్టార్ ప్రాంతాలను అధీనంలో ఉంచుకోగా పాకిస్తాన్ ఆక్రమించుకున్నది దక్షిణాన ఉన్న ఎడారి ప్రాంతం, సింధ్కు ఎదురుగా ఉన్న ప్రాంతం మరియు ఉత్తర కాశ్మీర్ దగ్గరలోని చుంబ్ సెక్టార్. ఈ యుద్ధంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గగన తలంలో జరిగిన యుద్ధం గురించి. భారత వాయుసేన మరియు పాకిస్తాన్ వాయుసేనలు స్వాతంత్రం తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. మొదటి కాశ్మీర్ యుద్ధంలో ఇరువురు తలపడినప్పటికీ ఈ యుద్ధంతో పోలిస్తే అప్పట్లో వీటి వినియోగ విస్తృతి పరిమితమైనదని చెప్పచ్చు. భారత వాయుసేన ఉపయోగించిన వాటిల్లో అధిక సంఖ్యలో హ్యాకర్ హంటర్లు, స్వదేశంలో తయారు చేసిన ఫోలాండ్ గ్నాట్స్, డి హావిల్డాన్ వ్యాంపైర్స్, ఈఈ క్యాన్బెర్రా బాంబర్స్ మరియు MiG-21లో కూడిన ఒక దళం ఇవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ వాయుసేన ఉపయోగించిన వాటిల్లో 102 F-86 సేబర్లు, 12 F-104 స్టార్ ఫైటర్లతో కూడిన 24 B-57 క్యాన్బెర్రా బాంబర్లు ఉన్నాయి. వివాద సమయంలో భారత్ వాయుసేన పాక్ వాయుసేన కంటే 5:1 నిష్పత్తిలో సంఖ్యాపరమైన ఆధిక్యతను కలిగి ఉంది. పాక్ వాయుసేన ఎక్కువగా అమెరికా తయారు చేసిన యుద్ధ విమానాలను కలిగి ఉంది. భారత వాయుసేన సోవియట్ మరియు యూరోపియన్ తయారీ విమానాలను కలిగి ఉంది. భారత వాయుసేన కంటే పాక్ వాయుసేన విమానాలు ఎక్కువ సామర్థ్యం కలవని సమాచారం. కానీ కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది నిజం కాదు. ఎందుకంటే భారత్ MiG-21, హ్యాకర్ హంటర్, ఫోలాండ్ గ్నాట్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ కు చెందిన F-86 కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఈ యుద్ధంలో పాక్ వాయుసేన యొక్క 19వ స్క్వాడ్రన్ కు నాయకత్వం వహించిన, పదవీ విరమణ పొందిన ఎయిర్ క్యాడర్ సాజ్జద్ హైదర్ ప్రకారం F-86 సేబర్ కన్నా భారత్ యొక్క డి హావిల్డాన్ వ్యాంపైర్స్ బాంబర్లు కాలం చెల్లినవి. హ్యాకర్ హంటర్ ఫైటర్లు సామర్థ్యం మరియు వేగంలోనూ ఎంతో గొప్పవి. భారతీయుల ప్రకారం సేబర్ స్లేయర్ అనే పేరు గల F-86లు ఫోల్యాండ్ గ్నాట్స్ కన్నా ఎంతో మెరుగైనవి. పాకిస్తాన్ వాయుసేనకు చెందిన F-104 స్పారేటర్లు ఆ సమయంలో ఉపఖండంలోనే అత్యంత వేగవంతమైనవి. అందుకే వీటిని పాక్ వాయుసేనకే గర్వకారణమైనవని పేరొందినవి అంటారు. ఏమైనా పాకిస్తాన్ వాయుసేన యొక్క 1900 సజ్జద్ హైదర్ ప్రకారం F-104 వాటి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయాయి. సహజంగానే భారీ పరిమాణం గల సోవియట్ బాంబర్ల యొక్క 40,000 అడుగుల పైనే ఎగరగలవు, కానీ అవి తక్కువ ఎత్తులో త్వరగా కదిలే యుద్ధ విమానాలతో తలపడలేవు. యుద్ధ ప్రదేశంలో ఇది పనికిరాదు. అందుచేత స్టార్ ఫైటర్స్ కు భారత వాయుసేన భయపడింది. కానీ తక్కువ వేగం ఉన్న వేగంగా కలయ తిరగల ఫోల్యాండ్ గ్నాట్స్ ఉండడం చేత యుద్ధంలో భారత వాయుసేనను ఇది ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. యుద్ధం వల్ల జరిగిన నష్టాలను, కోల్పోయిన సహజ వనరులను ఒక నివేదికలో 2 దేశాలు పేర్కొన్నాయి. వీటిని ఆ 2 దేశాలు కూడా పరిశీలించుకున్నాయి. భారత వాయుసేన తన 35 యుద్ధ విమానాలను కోల్పోయి 73 పాక్ యుద్ధ విమానాలను కూల్చేశామని పేర్కొనగా, పాక్ తన 19 యుద్ధ విమానాలను కోల్పోగా 104 భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టుగా పేర్కొంది. యుద్ధం తర్వాత జరిగిన ఒక సైనిక ప్రదర్శనలో పాక్ 86 F-86 సెబ్రస్, 10 F-104 స్టార్ ఫైటర్స్ మరియు 20 B-57 కన్వెర్రన్ను ప్రదర్శించింది. దీంతో భారత్ పేర్కొన్నట్లుగా పాక్ మొదటి వరుస వాయుదళం 73 విమానాలను కూల్చివేయడం నిజం కాదని తెలిసింది. భారత దళాలు దీని గురించి వివరించాయి. పాక్ వాయుసేన కేవలం 1 స్క్వాడ్రన్ విమానాలను కోల్పోయిందని తెలిపింది. యుద్ధం మొదలు కావడానికి 10 రోజుల ముందు పాకిస్తాన్, ఇండోనేషియా, ఇరాక్, ఇరాన్, టర్కీ మరియు చైనాల నుండి అదనంగా విమానాలను కొనుగోలు చేసింది. ఈ యుద్ధంలో మరొక విశేషం యుద్ధ ట్యాంకుల ఉపయోగం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతి పెద్ద ట్యాంకుల యుద్ధం 1965 నాటి యుద్ధమే. యుద్ధం మొదట్లో పాకిస్తాన్ ట్యాంకులు సంఖ్యాపరంగానూ ఆధునికతలోనూ మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధాలు ఎక్కువగా అమెరికా తయారీ. ఇందులో ముఖ్యంగా పాటన్ M-47 ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కువగా M-4 ట్యాంకులు, కొన్ని M-24 చప్పీ లైట్ ట్యాంకులు మరియు M-36 జెక్సన్ ట్యాంకు విధ్వంసక ట్యాంకులు, 90mm తుపాకీలను కలిగి ఉన్నాయి. భారత ట్యాంకు దళాలు పాత M-4 షెర్మన్ ట్యాంకులను కలిగి ఉన్నాయి. కొన్ని అత్యధిక సామర్థ్యం గల ఫ్రెంచ్ CN-75/50 తుపాకీలను మరియు సొంతంగా తయారు చేసుకున్న తుపాకీలను కలిగి ఉన్నాయి. ఆ సమయానికి కొన్ని పాత ట్యాంకులు చిన్నవైన 75mm M3L-40 తుపాకీలను బిగిస్తున్నారు. M4 ట్యాంకులకు ఇరుపక్కల భారత్ 105mm రాయల్ ఆర్డన్ L-7 తుపాకీలను కలిగిన బ్రిటిష్ తయారీ సెంచూరియన్ ఎంకే. పాకిస్తాన్ ఎక్కువ సంఖ్యలో మరియు భారీ ఆయుధాలను మోహరించింది. పాకిస్తాన్ మేజర్ జనరల్ మాలిక్ ప్రకారం పాక్ భారీ ఆయుధాలు భారత ఆయుధాల కన్నా మెరుగైనవి. 1965 యుద్ధం మధ్యలో పాకిస్తాన్ 15 ఆర్మీ కవర్లీ రెజిమెంట్ భారత సైన్యం తన 17 క్యావలరీ రెజిమెంట్ను మోహరించవలసిన సమయం వచ్చింది. మరియు 1955లో వాటిని తేలికపాటి ట్యాంకులు మరియు సెంచురియన్ సహాయంతో అభివృద్ధి చేశారు. మిగిలిన కావర్ట్లీ యూనిట్లు M4 షర్మన్లు మరియు చిన్న సంఖ్యలో తేలికపాటి M3A3 స్టూవర్ట్ ట్యాంకులను కలిగి ఉన్నాయి. భారత్ కేవలం ఒకే ఒక్క ఆర్ముడ్ డివిజన్ను కలిగి ఉంది. 17వ ఆస్వికా కలిగిన మొదటి బ్లాక్ ఎలిఫంట్ అంటే నల్ల ఏనుగు ఆర్ముడ్ డివిజన్ ఇందులో ఉంది. దీన్నే ఫకర్ ఈ హింద్ అంటే భారత్ యొక్క గర్వకారణం అని కూడా అంటారు. 2 మొదటి పేర్లు కలిగిన సెంచూరియన్లను కలిగి ఉన్న 4వ అశ్విక దళం, 16 క్యావలరీ, 7వ లెట్ క్యావలరీ, 2వ లాన్సర్స్, 18వ క్యావలరీ మరియు 62వ క్యావలరీ ఇందులో ఉన్నాయి. అక్కడ 3వ రెజిమెంట్లో ఒకటైన 2వ స్వాతంత్ర ఆర్ముడ్ బ్రిగేడ్, 3వ క్యావలరీలు ఉన్నాయి. ఇవి కూడా సెంచూరియన్లను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్కు బలమైన అత్యాధునిక రక్షణ మరియు ఆయుధ వ్యవస్థ ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ను ఓడించి పాహోర్ సియాల్కోట్లోకి పాకిస్తాన్కు బలమైన అత్యాధునికమైన రక్షణ మరియు ఆయుధ వ్యవస్థ ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ను ఓడించి లాహోర్ సియాల్కోట్లోకి చొచ్చుకుపోయింది. అదే సమయంలో పాకిస్తాన్ అమృత్సర్ను ఆక్రమించుకుంది. వారు ఇటువంటి కొన్ని పనులు చేసి అవి తప్పుల తడకలుగా చూపిస్తూ ఉన్నారు. అసలుత్తర్ వద్ద పాకిస్తాన్ యొక్క 1వ ఆర్మర్డ్ డివిజన్ ఓటమి సమయంలో తీసుకున్న రక్షణ మరియు దాడి పద్ధతులు వీటిల్లో కొన్ని. భారతీయులు మధుపూర్ కాలువను 11 సెప్టెంబర్ ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్ తీవ్రమైన ఎదురుదాడి చేసి ఖేమ్కరణ్ వద్ద పాగా వేసింది. చవిందా యుద్ధంలో భారత 1వ ఆర్మర్డ్ డివిజన్ మరియు కొన్ని సహాయక యూనిట్లు కలిసి దాడి చేశాయి. మొత్తానికి ఈ యుద్ధం ఈ విధంగా ముగిసింది. మరికొన్ని విశేషాలను వచ్చే వారం చెబుతాను. జై జవాన్ కార్యక్రమంలో వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం సెప్టెంబర్ 4, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.